Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం నవంబర్ 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఎట్ లాస్ట్ హమ్మయ్య, ఎట్టకేలకి మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసలు ఎంత సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయంటే మహారాష్ట్రలో, అసలు ఆ సిచ్యువేషన్స్ చూస్తే మనం సినిమా చూసాం, ఇంకా మనం మళ్ళీ విడిగా ఒక పొలిటికల్ సినిమా ఏమన్నా వస్తే బాగుండు, ఈ మధ్యకాలంలో అంత పొలిటికల్లీ సెటారికల్ మూవీ ఏం రాలేదని మనం ఫీల్ అవ్వక్కర్లా, అది చూస్తే చాలు. అయితే బుధవారం రోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని కలిసి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉన్నదని తెలిపేటటువంటి ఒక లెటర్ని డిసెంబర్ 3లోగా ఇస్తాను అని చెప్పి చెప్పారు. గవర్నర్ కూడా ఓకే, అంతకుముందే చెప్పారు ఆ విషయం, బట్ యా డిసెంబర్ 3 లోపు మీ బల నిరూపణ మీరు చూసుకోండి అని చెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలో సమావేశమై ఉద్ధవ్ ఠాక్రేని వాళ్ళ కూటమి నేతగా ఎన్నుకున్నారు. అయితే కూటమికి ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా నేతృత్వం వహించాలని కోరుకుంటున్నామని చెప్పి చెప్పారు. కానీ సమావేశం తర్వాత ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఏమన్నానంటే, ఉప ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని ఆయన అన్నాడు. కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు బాలసాహెబ్ థొరాట్ కూడా చెప్పాడు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య ఇంకా మంత్రి పదవుల పంపకం ఓ 2 రోజుల్లో ఖరారవుతుంది ఏదో అంటే అనుకుంటున్నారు. ఊహాగానాలు కొన్ని ఉన్నాయి కానీ స్టిల్ ఇంకా పూర్తిగా ఒక డెసిషన్కి రాలేదు. మోస్ట్లీ అది మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందని చెప్పి చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు పలికినటువంటి ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తను ఇంకా ఎన్సీపీలోనే ఉన్నాను అని చెప్పి చెప్పాడు. అండ్ అట్లాగే పార్టీలో ఇంకా కొనసాగుతారని కూడా చెప్పాడు. అలాగే ఒకసారి మన శరద్ పవార్ని కూడా కలుస్తాను అని చెప్పాడు. అయితే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడి, మహారాష్ట్ర ఎప్పటికీ కూడాను ఒక సంఘటితంగానే ఉంటుంది, అది ఎప్పటికీ తలవంచదని చెప్పాడు. ఇంకా అజిత్ పవార్, ఛగన్ భుజ్బుల్, తర్వాత ఆదిత్య ఠాక్రే వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో మొత్తం 288 స్థానాలు ఉంటే ప్రభుత్వ ఏర్పాటు చేయాలి అని అంటే 145 సభ్యుల బలం కావాలి. ప్రస్తుతం ఉన్నది ఏంటంటే బీజేపీకి 105, శివసేనకి 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కి 44 ఉన్నది. అందుకనే ఇప్పుడు ఎవరికి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి ఇదిగో ఇంత పెద్ద తతంగం నడిచింది, నెలపాటేమో గవర్నర్ పాలన నడిచింది, ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. ఏంటది అంటే ఈ గడ్బంధన్ ఎప్పుడైతే జరుగుతుందో ఇవి కొంచెం ఎప్పుడైనా కూడాను అంత స్టేబుల్గా ఉన్నట్టుగా మామూలుగా మనకు అనిపించదు. ఇప్పుడు మీరు గమనిస్తే మిగతా వాటిల్లో కూడా కొంచెం మనకి ఎప్పుడు ఆ హెజిటేషన్ ఉంటుంది ఎప్పుడు ఏమైపోతుందో అని. ఇదివరకు అంతా కూడా ఈ సుస్థిర ప్రభుత్వం లేదనే కదా అందరూ కూడాను ఏమో కాంగ్రెస్కి ఓటేయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పిన ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాము, మిగతా వాళ్ళలా కాదు అని. బట్ మ్యూజికల్ చైర్స్ మ్యూజికల్ చైర్సే ఆబ్వియస్లీ. ఎప్పుడు చూడు పదవి కోసం అలాగ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. కాబట్టి కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఎవరిది రైట్ డెసిషన్, ఎవరిది కాదు, ఎవరు ఎవరిని లాగుతున్నారు, ఇవన్నీ కూడాను ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగేవి ఏవి కూడాను బయటికి రావు. కానీ కొంతమంది అనేది ఏంటంటే అసలు అజిత్ పవార్ విషయంలో కూడా, అంటే శరద్ పవారే ఒకవేళ ఏమన్నా చెప్తున్నాడా, ఒరే నువ్వు వెళ్ళి నువ్వు అటువైపు కూడా ఒకసారి మేనేజ్ చేసి ఉంచి ఎందుకైనా మంచిదని చెప్తున్నాడా అన్న ఒక థాట్ కూడా జనాల్లో ఉన్నదిట. ఆ థాట్ని బలపరచడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రీజన్స్ కానీ ఆ అనాలిసిస్ కానీ మొన్న ఈ మధ్య ఒక వెబ్సైట్లో చదివాను. దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. దానికన్నా ముందు అసలు ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ మహావికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రి పదవుల పంపకాలు అంటే 2 రోజుల్లో కన్ఫర్మ్ చేస్తా అన్నారు. బట్ ఆల్మోస్ట్ ఊహాగానాల ప్రకారం చూసుకుంటే పూర్తయినట్టే అనిపిస్తోంది. ఒప్పందంలో భాగంగా శివసేనకి 16, ఎన్సీపీకి 15, కాంగ్రెస్కి 13 క్యాబినెట్ బెర్త్లని పంచుకున్నట్టు భోగట్ట. ఇక ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు ఎవరికి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే స్పీకర్ పదవి వాళ్ళకి కేటాయించాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే శివసేన ఏదో కొంచెం అలా సర్ది చెప్పింది. స్పీకర్ పదవికి బదులుగా 13 మంత్రి పదవులు తీసుకోవడానికి హస్తం పార్టీ అంగీకరించిందని ఒక టాక్. ఇదంతా కూడా ఏంటంటే ఊహాగానాలే. ఇక డిప్యూటీ సీఎం పదవి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ శరద్ పవార్ శిబిరానికి తిరిగి వచ్చిన అజిత్ పవార్కే మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అయితే తెలియట్లేదు. అయితే ఇక ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, మామూలుగా మీరు గమనిస్తే కనుక ఈ మహారాష్ట్రలో థియేటర్ ఆర్ట్ కొంచెం ఎక్కువ కదా. సో ఎప్పుడైతే 1 మంత్ బ్యాక్ ఇలాగా గవర్నర్ పాలన పెట్టి ఇదంతా చేశారో అప్పుడు రోజుకు రకంగా మారుతూ వచ్చి తేట పడుతున్నట్టు అనిపించి మళ్ళీ ఓకే యాంటీ క్లైమాక్స్లు వచ్చి మళ్ళీ తర్వాత క్లైమాక్స్ వచ్చి తర్వాత ప్రీ క్లైమాక్స్ ఇట్లా ఇన్ని రకాలు అవుతూ ఉంది కదా. తమాషా అనేది అక్కడ చాలా ప్రజాదరణ పొందినటువంటి ఒక నాట్య కళారూపం. అయితే మనం దాన్ని మామూలుగా అంటాం కదా, ఏం తమాషాలు ఆడుతున్నావు ఏంటి అని అంటాం కదా, అదే టైప్లో తయారైంది ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్నాళ్ళు జరిగినటువంటి ఒక నాటకీయ సిచ్యువేషన్స్ అన్నీ కూడాను. బీజేపీ, ఎన్సీపీ, చీలిక వర్గము ఇంకొంతమంది కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేద్దాము అని ఒక చిన్న స్టార్టప్ అయితే మెల్లిగా అలా తీసుకొచ్చారు. బట్ దాని వెనకాల జరిగిన తతంగం గురించి కథనాలు ఎప్పటికొస్తాయనే తెలీదు. అసలు వస్తాయా రావా కూడా తెలియదు, ఎందుకంటే ఇంటర్నల్గా జరిగేవి ఏవి కూడాను బయటికి రావు, ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్ అండ్ మూవీస్. ఈవెన్ క్రికెట్లో కూడా లోపల గ్రీన్ రూమ్లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికీ బయటికి రాదు. ఎవరు ఎవరిని కొట్టుకున్నారు ఏంటి, వాళ్ళు వాళ్ళు మాట మాట అనుకున్నారా, వాళ్ళకి ఏమైనా సర్దుబాట్లు జరిగినాయా, ఇవేవి కూడా బయటికి రావు. ఎంతసేపు ఆ 11 మంది క్రీజ్లో ఏం ఆడారన్న విషయమే తెలుస్తుంది. అలాగే ఒక మూవీకి ఎంత బడ్జెట్ ఏంటి అనే విషయాలు కానీ, లేకపోతే మీరు చూడండి ఆడియో ఫంక్షన్లో కూడా అసలు ఇది ఒక పిక్నిక్లో జరిగింది, లేకపోతే ఇందులో పాటలు అసలు అత్యద్భుతంగా వచ్చినాయి అది ఇది అంటారు. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేకపోతే ఆ డైరెక్టర్ కానీ ఎంత కష్టపడ్డాడు, లేకపోతే అసలు ఈ హీరో ఎంత ఇబ్బంది పెట్టాడు, ఇవేవి కూడా అప్పుడు అసలు వాళ్ళు చెప్పరు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అంతే. అయిపోయాక అంతా కూడాను లాలా అనుకుంటారు. ఆ తర్వాత ఎప్పటికో అది వరకు ఆ సినిమా చేసినప్పుడు చాలా గొడవలైనాయట అందుకని ఇప్పుడు చేయట్లేదని అట్లా చెప్పుకుంటారు తప్ప టైమింగ్ మొత్తం మాత్రం ఎప్పుడూ బయటికి రాదు. సో అది పాలిటిక్స్లో కూడా అంతేగా. కాబట్టి అసలు బీజేపీ అండ్ ఎన్సీపీ చీలిక వర్గం వీళ్ళ మధ్య జరిగింది ఏంటి అనేది ఎప్పటికీ బయటికి రాదు, ఏదో ఊహ తప్ప. ఒకప్పటి దేవగౌడలాగా అజిత్ పవార్ వెనక శరద్ పవార్ ఉన్నాడా, లేకపోతే అజిత్ వెనకాల కొంతమంది ఎంతమంది అసలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆర్ మన ఎన్టీఆర్ ఎపిసోడ్లో నాదేండ్ల స్టైల్లో ఏమన్నా నాటకం ఆడారా, శివసేన నుంచి బీజేపీకి ఎవరన్నా జంప్ చేశారా, ఏంటి ఎంతమంది, ఇవన్నీ కూడాను ఎప్పటికైనా తెలుస్తాయా, తెలిస్తే ఎప్పుడు తెలుస్తాయా అనేది అదంతా ఇంకా అసలు ఒక పెద్ద మిస్టరీ. ఓన్లీ వాట్ వీ కెన్ డూ ఇస్ అసలు ఏం జరిగింది అనేది మనం ఊహించడం మాత్రమే. అనాలిసిస్ చేసి ఇన్నాళ్ళు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ వాటి అన్నింటినీ అనలైజ్ చేస్తే మనకి తెలిసేది ఏంటనేది మాత్రమే మనము కొంచెం ఊహించగలం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల ప్రభుత్వం ఏర్పడుతుంది అని, అలాగే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అని, ఎన్సీపీ కాంగ్రెస్లకు ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారని ఒక మాట. అబ్బాయి అసలు ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్కి స్పీకర్ పదవి ఇస్తారు అని ఒక మాట ఇలా వినపడ్డాయి ఫస్ట్ ఎప్పుడు, సాటర్డే, లాస్ట్ సాటర్డే. హోమ్, ఫైనాన్స్ లాంటివి ఎన్సీపీకే ఇవ్వాలని పట్టుబట్టినట్టు అప్పుడు అనుకున్నారు. అండ్ ఉద్ధవ్ భార్య రష్మి తన కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టిందని, కానీ శరద్ మాత్రం ఉద్ధవే ముఖ్యమంత్రి కావాలని మరీ మరీ చెప్పడంతో ఉద్ధవ్ సరే అన్నాడని కూడా బయటకు వచ్చింది. కాంగ్రెస్ లాంటి పార్టీతో కలిస్తే వాళ్ళ అంటే హిందుత్వ ఎజెండా ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది అన్న భయంతో సేనతో కలిస్తేనేమో సెక్యులర్ ఇమేజ్ పాడవుతుందని కాంగ్రెస్ బెంగబెట్టుకున్నాయి. సో ఈ కూటమికే మహాశివ్ అఘాడీ అని పేరు పెట్టాలని సేన అడిగితే శివ వదిలేయండి వికాస్ పెట్టండి అని కాంగ్రెస్ పట్టుబట్టిందట. చివరికి మొత్తానికి ఇదిగో ఇన్ని లాగి పీకి మొత్తానికి అట్లాస్ట్ ఆ పేరుకు మాత్రం ఫిక్స్ అయ్యారు. ఆ పేరుతో ఇద్దరు ముందు ప్యాచప్ చేసుకున్నారు ఓకే అని. మరి శనివారం పొద్దున మనకు అందుకే పేపర్లలో కూడాను ఇదిగో ఫలానా ఉద్ధవ్ ఠాక్రే ఇలాగ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని 5:30కి ఎప్పుడైతే పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ చేసినప్పుడు మనకు అదే వచ్చింది. కానీ పేపర్లు మరి మనకు డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఎప్పుడు 3:30 కల్లా ప్రింట్ అయిపోయి మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ ANIని మాత్రమే పిలిచి ఒక కాన్ఫిడెన్షియల్, ఇంకే మీడియాని పిలవాలి, ఎందుకంటే అసలు నెల రోజుల నుంచి గవర్నర్ పాలన పెట్టిన ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి గవర్నర్ పాలన పెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిరోజు మీడియా కోడై కూస్తుంది, బాబాయ్ అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అసలు ఎవరు వస్తారు ఏంటి అది ఇది అని చెప్పి. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ అందరు మీడియాలని పిలిచే కన్నా ఇది బెస్ట్ అని చెప్పి ఒక్క అంటే రిప్రజెంటేటివ్గా ఒక్క మీడియాని పిలిచి ANIని వీళ్ళు ఈ విషయాన్ని చెప్పారు. తూచ్ ఆయన కాదు ఫడ్నవీస్ అని చెప్పి. మరి ఆ తర్వాత ఏమైంది మనం అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం కదా చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
పాటే నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్నాళ్ళు జరిగినటువంటి సిచ్యువేషన్స్ని నా సైడ్ నుంచి నేను అనలైజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఆల్రెడీ మీరు మీడియాలో చూసి ఉంటారు, బట్ దెన్ అవి కాకుండా కొన్ని పాయింట్స్ నేను ఎటో చెప్తాను, ఎందుకంటే కొంచెం యూనిక్గా అవి అనలైజ్ చేస్తాం కాబట్టి. సరే, ఎటో ఇప్పుడు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఒక కూటమిగా ఏర్పడింది, అదే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది. సో అసలు ఫస్ట్ నుంచి అంటే లాస్ట్ శనివారం నుంచి చూసుకుంటే అప్పటి నుంచి జరిగినటువంటి చర్చలన్నింటిలో కూడా శరత్ సోదరుడి కొడుకైనటువంటి అజిత్ భాగస్వామిగా ఉన్నాడు, అతనే బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. ఆఖరికి ఆ రోజు రాత్రి 9 గంటలకు కూడా చర్చలు అయిపోయిన తర్వాత మా లాయర్ని కలవాలి అంటూ బయటికి వెళ్ళాడు. రాత్రికి రాత్రి దేవేంద్రతో మంతనాలు జరిగినాయి. ఢిల్లీలో గవర్నర్ల సమావేశానికి వెళ్లాల్సిన గవర్నర్ ఆ పర్యటనను రద్దు చేసుకుని మరీ రాష్ట్రపతి పాలన ఎత్తేయాలని రాత్రికి రాత్రే సిఫార్సు చేయడం, వెంటనే రాష్ట్రపతి రెస్పాండ్ అవ్వడం జరిగి నెక్స్ట్ రోజు పొద్దున సూర్యోదయానికి ముందే 5:45 కల్లా గవర్నర్ పాలన ఎత్తేశారు. ఇంకో 2 గంటల కల్లా దేవేంద్ర, అజిత్ చడే చప్పుడు లేకుండా రాజ్భవన్కి వచ్చి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేసేశారు. ఇక పొద్దెక్కితే అవతల శిబిరంలో కదలిక వస్తుందేమో అన్న భయమో మరేమో కానీ అట్లా మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా పని అయిపోయేశారు. బీజేపీ శివసేన మహాయుతికే ప్రజామోదం వచ్చింది, దాన్ని కాలరాసే సేన వేరే వాళ్ళతో ఊరేగుతోంది కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చుంటాము అని ప్రకటించిన దేవేంద్ర ఆ రోజు పొద్దున, ఇంతకుముందే చెప్పాను కదా మళ్ళీ నేనే అని, నేను వచ్చేసా అని ట్వీట్ చేశాడు. దానికంటే ముందు ఈ ముగ్గురు ఇలాగ గట్బంధన్గా ఏర్పడ్డారని తెలిసాక మోదీ గారు కూడా ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్, బాగా పరిపాలించండి అని చెప్పేసి. అయితే అజిత్ పవార్, 3 పార్టీల ప్రభుత్వం కిచిడి లాంటిది, అందుకే 2 పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశాము అని అన్నాడు. ఈ ఇద్దరితో పాటు ఇంకా కొంతమంది చేతులు కలిపితే కానీ వీళ్ళ కిచిడి తయారవ్వదు. సో వీళ్ళంతా చెప్పేది ఒకటే, ప్రస్తుతం రాష్ట్ర రైతులు దురవస్థలో ఉన్నారు, మేము ఏం చేసినా రైతుల సంక్షేమం గురించే చేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో వాళ్ళు ఉద్ధరించేసే ఉంటే గనక ఈ రైతులకి అసలు ఇప్పుడు ఈ దురవస్థ ఉండేది కాదు అని. ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ శివసేనను రకరకాల అగ్ని పరీక్షలకు గురి చేయడం, వాళ్ళతో పాటు ఓ పక్క బేరాలాడుతున్నాయి, ఇంకో పక్క బీజేపీతో కూడా ఆడుతున్నావు అని నిందించడం, ఇలాంటివన్నీ జరిగినాయి. బీజేపీ వాళ్ళు కూడా అదే అభిప్రాయం జనాల్లో కలిగించారు. నితిన్ గడ్కరీ రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అని ప్రకటించాడు. అండ్ ఇంకొక బీజేపీ నేతమో శివసేనకి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేము కానీ 2 ఏళ్ల పదవి ఇస్తాము అన్నాడు. అండ్ హిందుత్వ విషయంలో కాంగ్రెస్ చేసే ఈ పరీక్షలు ఏవైతే ఉంటాయో, శల్య పరీక్షలు, అవన్నీ తట్టుకోలేక శివసేన ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చిన గోలాసలు, మన మనసులు కలిసిన పార్టీ బీజేపీ, ముఖ్యమంత్రి పదవి మీద ఆశతో నువ్వు కాంగ్రెస్తో పొత్తు కలుపుతున్నావు, అలా అయితే హిందుత్వ ఓటు బ్యాంక్ కూడా మనల్ని వదిలేసి బీజేపీనే ఆశ్రయిస్తుంది, మనం అనవసరంగా ఎటూ కాకుండా పోతాం, మా మాట వినకపోతే మేము బీజేపీలో కలిసిపోతామని ఉద్ధవ్ని బెదిరిస్తున్నారని అప్పట్లో వార్తల్లో కూడా వచ్చేటట్టు చేశారు. సో ఇప్పుడు ఏంటంటే దానాదిన శివసేన నమ్మదగ్గ భాగస్వామి కాదన్నట్టుగా బిల్డప్ ఇస్తూ వచ్చారు. చివరికి చూస్తే అర్థమైంది ఏంటి, బీజేపీ వాళ్ళు లోపాయకారిగా ఎన్సీపీ తోటి బేరాలాడుకుంటూ చివరి నిమిషంలో శివసేనకి జల్లకాయ కొట్టి మొత్తానికి సైడ్ ట్రాక్ వచ్చేశారు, తన క్యాడర్ ముందు ఉద్ధవ్ తలెత్తుకోకుండా చేశారు. కరెక్ట్గా సేన తడపడాయిస్తున్నప్పుడు బీజేపీ ఎన్సీపీని చీల్చడం చూస్తుందని వార్తలు వచ్చినాయి. బీజేపీ నుంచి ఫిరాయించి ఎన్సీపీలో చేరి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకి బీజేపీ గాలం వేస్తోందన్నారు, కానీ అజిత్నే గురిపెట్టిందని ఎవరూ అనుకోలే. ఇటు చూస్తే శరద్ పవార్కి కొడుకులు లేరు, కూతురు సుప్రియ మూలే ఒక్కరే. అందుకని సోదరుడి కొడుకు అయినటువంటి అజిత్కే పగ్గాలు అప్పగించారు. అందుకని అజిత్ సొంతంగా ఫిరాయించాడంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా కూడా అప్పట్లో లేరు. ఇక కర్ణాటకలో బీజేపీ అది వరకు జేడీఎస్తో ఇలాంటి ఒక సిచ్యువేషనే ఫేస్ చేసింది. దేవగౌడ తను చాలా పెద్ద సెక్యులరిస్ట్ అని చెప్పుకుంటూ బీజేపీతో చేతులు కలిపితే పేరు పోతుందని భయపడి కొడుకుతో కలిసి డ్రామా ఆడాడు. దాని ప్రకారం కుమారస్వామి తండ్రి మీద తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపి మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు. కొడుకును కుటుంబం నుంచి బహిష్కరించానని దేవగౌడ ప్రకటించాడు. 6 నెలలు పోయేసరికి అంతా కలిసిపోయారు. 2.5 ఏళ్ళు పోయాక అసలు ఒప్పందం ప్రకారం గద్దె దిగి బీజేపీకి అప్పగించాల్సిన కుమారస్వామి నమ్మక ద్రోహం చేశాడు. ఆ రోజు దేవగౌడ వేసినటువంటి ఆ సెట్ ఏదైతే ఉందో అదే సెట్లో ఇప్పుడు ఈ డ్రామా కూడా ప్లే అవుతోంది. ఇప్పుడు మొన్న శరద్ పవార్ వేశాడు అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే శరద్ ఒక పక్క పొలిటీషియన్, నైతికత మీద బొత్తిగా నమ్మకం లేదు, చేసే చెప్పడు చెప్పేది చేయడు, ఎవరితోటైనా చేతులు కలపగలడు, విడిపోగలడు. అతని మీద అతని సన్నిహితుడు కొంచెం బాగా సహచరులైనటువంటి అజిత్, ప్రఫుల్ పటేల్ వంటి వాళ్ళ మీద బోలెడన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా మోదీ చేత ఏకంగా పద్మవిభూషణ్ బిరుదు ఇప్పించుకున్న ఘనుడు, రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతూ మరోపక్క ఢిల్లీకి వెళ్ళి మోడీతో సమావేశమైనటువంటి చతురుడు, ఇంకా మిగతా ప్రతిపక్షాలన్నీ ఎన్సీపీ బీజేడీలను చూసి నేర్చుకోవాలని మోడీ చేత ప్రశంసలు అందించిన వాడు, ఎన్సీపీకి మద్దతు ఇచ్చే ఒక ఈ లాబింగ్ ఉంటుంది కదా, దాన్ని నడ్డి విరవడానికే బీజేపీ కేంద్ర మంత్రి చేయగలిగిందంతా చేస్తోంది. అలాంటి సమయంలో గత వారంలో ఈ చక్కెర మిల్ల రుణాల చెల్లింపుల మీద మారిటోరియంని బీజేపీ 7 నుంచి 7.5 పెంచడంతో కొంచెం అప్పుడే కొద్దిగా డౌట్ స్టార్ట్ అయింది. సో ఈ రీజన్స్ అన్నిటి కారణంగా శరదే కావాలని అజిత్ని ఇటువైపు పంపారని అందరూ కొంతమంది అనుకున్నారు, కొంతమంది కాదన్నారు. బట్ దెన్ ఆ అనుమానం మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎఫెట్ ఆల్ నిజంగా అది అవునా కాదా అనేది పక్కన పెడితే దెర్ ఈజ్ ఎ డౌట్. ఎందుకంటే ఈ లాబింగ్ ఇదంతా ఈ ఇప్పుడు ఈ షుగర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి లోన్స్ చెల్లింపు విషయంలో మారిటోరియంని 7.5 పెంచేసరికి కొంచెం డౌట్ వచ్చింది. అయితే శరద్ పవార్ దాన్ని ఖండించాడు, అజిత్ నమ్మక ద్రోహం చేసి పార్టీని చీల్చాడన్నాడు, అజిత్ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, స్వయంగా దేవేంద్ర 6 ఏళ్ల క్రితం వాటిని బయటపెట్టి ఓ అసలు మామూలుగా డిఫేమ్ చేయలేదు, అండ్ ఈ మధ్య కేంద్ర సంస్థలు కేసులు కూడా పెట్టాయి అతని మీద. అతని మీదే కాదని ఆ చాలామంది ఎన్సీపీ నాయకుల మీద, ఆఖరికి శరద్ పవార్ మీద కూడా కేసులు పెట్టారు. ఆ కేసులు కరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో పెట్టి అజిత్ చేత నమ్మక ద్రోహం చేయించారని కొంతమంది అంటారు. అఫ్కోర్స్ ఏదైనప్పటికీ మొత్తానికి మళ్ళీ ఈ 3 పార్టీల కిచడి ప్రభుత్వం ఏర్పాటు కానుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే, యాక్చువల్గా అసలు ఎలక్షన్స్కి ముందే అజిత్ బావమరిది బీజేపీలో చేరాడు. నిజానికి అజిత్ దగ్గర ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరట, అంటే ఎంతమంది అనేది వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు నంబర్స్. కొంతమంది అటన్నారు, కొంతమంది ఇటన్నారు, ఊగిసలాడారు, మొత్తానికి అట్లా కొంచెం డౌట్ ఉన్నది. ఇదివరకే మన నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ మీద కుట్ర చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి అని లెటర్ తయారు చేసి మెజారిటీ ఎమ్మెల్యేల చేసి సంతకాలు సేకరించాడు. అది 3 పేజీలు వచ్చింది. ఫస్ట్ పేజ్లో తనకి బాగా క్లోజ్ అయినటువంటి ఎమ్మెల్యేల చేసి సంతకాలు చేయించాడు. అందరు సంతకాలు అయిపోయాక ఫస్ట్ పేజీ మార్చేశాడు. ఎన్టీఆర్ మీద మాకు నమ్మకం పోయింది అంటూ గవర్నర్ ఉద్దేశించినట్టు లేఖను తిరగరాసి దాని మీద వాళ్ళ మనుషుల చేత సంతకం చేయించి ఆ పాత లెటర్లో ఉన్నటువంటి 2 పేజీలు దీనికి అటాచ్ చేసి గవర్నర్కి ఇచ్చారంట. సో రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది మనం ఎప్పుడూ ఏమీ చెప్పలేం. ఇప్పుడు ఎన్సీపీ ఎమ్మెల్యేస్ క్యాంప్ నిర్వహిస్తున్న అజిత్ ఉద్ధవ్ని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నట్టుగా గవర్నర్ పేరు ఉత్తరం రాస్తున్నామని చెప్పి అందరి సంతకాలు తీసుకొని, అయితే ఆ లెటర్లో ముఖ్యమంత్రి పేరు రాయలేదట. ఆ రోజు ఉదయం అక్కడ దేవేంద్ర పేరు రాసేసి గవర్నర్ చేతికి ఇచ్చేసట. అది చూసి అజిత్ పార్టీ అధ్యక్షుడు కాడని తెలిసినా లెటర్ని నమ్మేసి గవర్నర్ ఏ విధంగానూ క్రాస్ చెక్ చేయకుండా హడావుడిగా ప్రమాణ స్వీకారాలు కూడా చేయించేసి వారం టైం ఇస్తున్నాను, ఈలోగా మీ అధికారాన్ని ఉపయోగించి జనాల్ని పోగేసుకోండి అని అన్నట్ట. అది అయితే మరి అసలు అజిత్ వెనక ఎంతమంది ఉన్నారు అనే విషయం మీద కొంచెం ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంది. అదేంటో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Oh, okay. హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు అజిత్ పవార్ వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే విషయం మీద ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందని చెప్పాను కదా. అతనితో కలిపి 10 అంటుంది శరద్ పవార్ వర్గం. వాళ్ళలో ముఖ్యుడైన ధనుంజయ్ ముండే సాయంత్రానికి వెనక్కి వచ్చేసినట్లు చెప్పారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఏడుగురిని కాదు, యాక్చువల్గా ఇంకో ఛానల్ ఏమో 9 అన్నది, ఒక ఛానల్ ఏమో 7 అన్నది, కరెక్ట్గా అదే ఈ ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. బట్ దెన్ వాళ్ళని ఢిల్లీకి ఫ్లైట్లో పంపించేశారు. ఇండియా టుడే అజిత్ వెనకాల 22 ఉన్నారు అని మార్నింగ్ చెప్పి సాయంత్రానికి 35 పెంచింది. అది కూడా అజిత్ పవార్ చెప్పిందే, వాళ్ళేమీ చూడలేదు. అది 36 చేరితే 54 ఎమ్మెల్యేలు ఉన్న ఎన్సీపీని చీల్చి పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి కాపాడుకోవచ్చు. ఎన్సీపీ తరఫున సేనాపతిగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి అజిత్ ఇంతటి ద్రోహం చేస్తాడా అంటే, కొద్ది కాలంగా అతను కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాడు పార్టీ పరంగా చూసుకుంటే అని ఒక వదంత అనుకోండి, నిజం అనుకోండి, ఏదో ఒకటి ఉన్నది పుకారు. అతని కొడుకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దగ్గర నుంచి అతని మీద పార్టీలో విమర్శలు పెరుగుతూ వచ్చినాయి. కొంచెం అతను కొంచెం ఈగోయిస్టిక్ కావడం చేత పార్టీలో చాలామందికి అతని మీద కోపం ఉంది. కొడుకునే గెలిపించుకోలేని వాడు తనే నాయకత్వం వహిస్తాడని అనడం మొదలుపెట్టారు. ఇక 79 శరద్ పవార్కి వారసుడిగా అజిత్ పనికిరాడని, కూతురు సుప్రియాని తీసుకురావాలని కొంతమంది అన్నారు. ఇంకా మామూలుగా ఇలాంటివన్నీ కొంచెం ఏదైనా తేడా రాగానే అసలు ఫస్ట్ నుంచి చెప్తున్నాం మేము, అసలు ఈ వారసత్వ రాజకీయాలు పనికిరావు, ఏ కూతురు చక్కగా బంగారంలో ఉన్న అమ్మాయిని తీసుకురావచ్చు కదా, ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి అలాగే అన్నారు. ఆ విషయం కుటుంబంలో కూడా కొంచెం డిస్కషన్కి దారి ఇవ్వడంతో కుటుంబం కూడా కొంచెం చీలిందనే చెప్పొచ్చు. ఇది మనసులో పెట్టుకున్న అజిత్ పవార్ మనసులో కొంచెం ఒక రకమైన దుగ్ధ లాంటిది పెట్టుకుని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ చర్చలు ముందుకు సాగకుండా ప్రతి ఒక్క ఫేజ్లోనూ అడ్డుదగులతోనే ఉన్నట్ట. ఇవన్నీ టానే అనలైజ్ చేస్తే తెలిసినవే తప్ప నిజాలేంటనేది బయటకు రావని నేను ఫస్టే చెప్పాను. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం ఇస్తానంటే కాదు, సీఎం పదవి కావాలని, ఇంకోటని ఇలా కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికన్నట్టు కరెక్ట్గా గడ్బంధన్ అనేది జరగకుండా కొంచెం అడ్డుపడుతున్నారు. చివరికి ఆ రోజు రాత్రి పొత్తు కుదిరేసరికి కొంచెం షాక్ అయ్యాడు. శివసేన నాయకుడు, బీజేపీతో పొత్తుకి వ్యతిరేకమైన సంజయ్ రావుత్ ఆ రోజు రాత్రి అతను కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడటం లేదు, ఎందుకో తప్పు చేసిన వాళ్ళలాగా మాట్లాడాడు అతని బాడీ లాంగ్వేజ్. శరద్ పవార్ కూడా దాన్ని గమనించాడు అని అన్నాడు. చివరికి అజిత్ పవార్ రాత్రికి రాత్రి వెళ్ళి బీజేపీ శిబిరంలో చేరాడు. అజిత్ వచ్చి చేరాడు తేలాడు కాబట్టి చేతిలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ శివసేనను కూడా చీలుస్తుంది అని అన్నారు. ఈలోగా ఈ పరిస్థితి రావడానికి శివసేన చేసిన పొరపాటు ఏంటి, అసలు బీజేపీ అనుకున్నన్ని సీట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయింది అనేది కూడా అనలైజ్ చేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి. అదేంటి అంటే దీంట్లో అసలు మొత్తం ఈ క్రైసిస్, ఈ మహారాష్ట్ర సీఎం సీటు మ్యూజికల్ చైర్ అయితే ఏదైతే ఉందో ఈ క్రైసిస్లో మెయిన్ శివసేన కొంచెం అత్యాశ చూపించడం, అతి తెలివి చూపించడం కూడా. 288 సీట్ల అసెంబ్లీలో దానికి వచ్చింది 56, అంటే 19%. 105 అంటే 36% తెచ్చుకున్న బీజేపీతో సమాన స్థానం కావాలని ఎలా పట్టుబడతారు అసలు? పైగా అన్నీ కూడాను ఒక పాయింటర్స్ అన్నమాట, అంటే కోరికలు, సీఎం పదవి రొటేషన్లో కావాలి అని. అది ఒప్పుకుని ఉంటే మేబీ ఇంకా మేమే ముందు సీఎం అవ్వాలని కూడా అనేవాళ్ళేమో, ఇఫ్ ఎట్ ఆల్, బట్ అట్లా అన్నమాట. అండ్ ఇంకోటి, ఎన్నికలకు ముందు ఫస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విషయం మీద అని అన్నారు. బీజేపీ అస్సలు ఛాన్సే లేదని దాంతో ఎన్సీపీ కాంగ్రెస్లను ఆశ్రయించింది. అండ్ వాళ్ళతో కలవడానికి ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా శివసేనకి, ఎందుకంటే ఇద్దరికి మ్యూచువల్లీ ఇబ్బందులు ఉన్నాయి. అటు సెక్యులర్ పార్టీ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఒక రిలీజియస్ పార్టీ కింద ముద్రపడుతుందని వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు వైస్ వర్సాగా అలాగే భయపడ్డారు. అయితే మొత్తానికి విధి విధానాలు ఇద్దరివి వేరైనా కూడా ఏదో ఓ దశకి చేరుకొని గఠబంధన్తో ముందుకెళ్దాం అనుకున్నారు. ఈలోగా బీజేపీ కండి కొట్టింది. ఎన్సీపీని చీల్చలేక అజిత్ పవార్ మధ్యలో చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పిలవచ్చు, లేదా ఈ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ని అతుకుల బొంతని పిలిస్తే అది ఎన్నాళ్ళు నడుస్తుందనే దేవుడికే తెలియాలి. ఇన్ని ఆలోచనల్లో బీజేపీ శివసేన మహాయుద్ధకి ప్రజామోదనం లభించింది. ఇద్దరికి కలిపి ఒక 55% సీట్స్ వచ్చినాయి. ఏ ఉప ముఖ్యమంత్రి పదవున తీసుకుని హాయిగా అదేళ్ళు కాలక్షేపం చేయకుండా శివసేన ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నది అనేది తెలియాలి అంటే దాని ఇబ్బంది ఏంటనేది అర్థం చేసుకోవాలి. దానికంటే ముందు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే 50-50 అని బీజేపీ ఒప్పుకుందా లేదా అని, వాళ్ళు అంతకుముందు మొన్న మాట్లాడుకున్నప్పుడు శివసేన ఏకంగా అంతబద్ధం ఆడుతుందా అని ఉద్ధవ్ చాలా గట్టిగా చెప్తున్నాడు. అమిత్ షా ఒప్పుకున్నాడు అని, దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడే ఉన్నాడని బీజేపీ అతని మాట కొట్టేయడంతో అతనికి చాలా కోపం వచ్చింది. నన్ను అబద్ధాలు కూర అంటారా అని. అఫ్కోర్స్ దేవేంద్ర ఫడ్నవీస్ ఎంత మంచి ఫ్రెండ్ అయినా కూడా అతని ఫోన్స్ ఎత్తడమే మానేశాడు. మరి అప్పట్లో మరి దేవేంద్ర ఫడ్నవీస్ ఏమన్నారు, ఒప్పందంలో ఉన్న అంశాలన్నీ సరైన సమయంలో బయట పెడతాను అన్నారు. ఆ ఘడియ ఇంకా రాదు, ఇప్పటి వరకు రాలేదు, ఇంకా రాదు. అమిత్ షా చూస్తే ఎన్నికల సభల్లో దేవేంద్రే సీఎం అని చెప్పాం కదా, అప్పుడు కాదని లేదే అని వాదించాడు. స్విస్ బ్యాంక్స్ నుంచి తలా 15 లక్షల మాట అడిగినప్పుడు అతనే మా జుమ్లాబాద్ అసలు పట్టించుకోనక్కర్లేదని అప్పట్లో అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్కున్న పలుకుబడి రీత్యా అలా చెప్దాం అనుకుని ముందు అనుకున్నారేమో తెలీదు. ఎన్నికల్లో గెలిచిన సీట్లలో బీజేపీ అండ్ శివసేన సీట్ రేషియో వచ్చి 1:1.9 ఉంది. ఎన్నికల ముందు కూడా ఆ రేషియో అలాగే ఉంది, అంటే దాదాపు రెట్టింపు అనమాట. అప్పుడు శివసేన 1:1 నిష్పత్తిలో పదవులు ఎట్లా అడగగలదు, 1:1.9 అంటే ఆల్మోస్ట్ 2 అన్నట్టే కదా. అంటే ఉద్ధవ్ అబద్ధం ఆడుతున్నాడా, మరి ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని 30 ఏళ్ల పొత్తును వదులుకుంటాడా? ఇవన్నీ కూడాను ఆలోచిస్తే ఒకటి తడుతుంది మనకి, దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ మోదీ హవా జమిలిగా మహారాష్ట్రని ఊపేస్తాయని మీడియా ఉదరగొట్టేసింది. అండ్ మీడియా క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించకుండా అయినా రాసి ఉండాలి, లేదా మోదీ చేత ప్రభావితమైన పబ్లిషర్స్ కోరిక మేరకన్నా రాసి ఉండాలి. లేకపోతే మహారాష్ట్ర హర్యానా రెండిట్లోనూ అంచనాలు ఘోరంగా తప్పినాయి. పాజిటివ్ వేవ్ సృష్టించడానికి ఊదరగొట్టేస్తున్న పరిస్థితులు అంత బాగాలేదని బీజేపీకి అంతర్గతంగా తెలిసన్నా ఉండాలి. అందుకే శివసేనతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. అండ్ ఆ పొత్తు బీజేపీ అధినాయకత్వానికి రుచించలేదని, అయినా దేవేంద్రే పట్టుబట్టి ఒప్పించాడని ఫీలర్స్ వదిలారు. వేరిన్ శివసేన పొత్తు లేకపోతే గట్టెక్కలేమని గ్రహించే అమిత్ షా ఉద్ధవ్ ఇంటికి వెళ్ళాడు. ఇన్నాళ్ళు ఠాక్రే కుటుంబం కింగ్ మేకర్స్గా ఉండడానికే ఇష్టపడుతూ వచ్చింది. అయితే ఉద్ధవ్ కొడుకు ఆదిత్య కింగ్ అవుదామని ముచ్చటపడ్డాడు. పైగా అతనికి తల్లి సపోర్ట్ ఉంది. తల్లి కొడుకు ప్రోద్బలంతోనే ఉద్ధవ్ సకాలమైన ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగి ఉంటాడు. అండ్ దానితోటి ఇంకో రీజన్ కూడా ఉంది, శివసేన బీజేపీల మధ్య రిలేషన్స్ కొంచెం చిత్రంగా మారుతూ ఉంటాయి. మహారాష్ట్ర మరాఠీలకే అనేటటువంటి ఒక నినాదంతో శివసేన స్టార్ట్ అయింది. దక్షిణాది వారికి కార్మిక యూనియన్స్కి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చేసేది. ఇప్పుడు వాళ్ళు హిందువుల ముస్లింల అనేది లెక్కలోకి తీసుకోరు. ఉడిపి హోటళ్ళ మీద, తమిళుల మీద భౌతికపరమైన దాడులు జరిగేవి. వాళ్ళంతా హిందువులే, వీళ్ళు వచ్చి మా ఉద్యోగాలు కాజేశారు, వ్యాపారాలు పెట్టి మా అవకాశాలు కొట్టేశారని ఆరోపించి వాళ్ళని చావగొట్టేవాళ్ళు. ఇక దక్షిణాది వాళ్ళు తీసిన హిందీ సినిమాలు బాంబేలో ఆడనిచ్చేవాళ్ళు కాదు. శివసేనకి బాంబేలో మంచి పట్టు ఉండేది. మిగతా నగరాలకి పట్టణాలకి విస్తరించాలనుకునేటప్పుడు అక్కడ మరాఠీ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వేరే స్టేట్స్ వాళ్ళు పెద్దగా ఉండరు కాబట్టి వేరే నినాదం కావాల్సి వచ్చింది. అప్పట్లో వీపీ సింగ్ మండల రాజకీయాలను ఎదుర్కోవడానికి బీజేపీ కమండలం పట్టింది. బాల్ ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్ బిరుదు ధరించి బీజేపీతో అప్పట్లో వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పటికీ కాస్త కాస్తగా మరాఠీ మానుస్ అని అంటూనే ఉన్నా కొంచెం ఆ రిలీజియస్ ఫీలింగ్ వచ్చేటట్టుగా చేశారు. ఆర్టికల్ 370 అండ్ డ్యూయల్ సిటిజన్షిప్, తర్వాత ఈ పౌరసత్వ జాబితా, ట్రిపుల్ తలాక్, అయోధ్య, ఇలా ఏది తీసుకున్నా కూడా బీజేపీది దాంది ఒకటే సిద్ధాంతం. అందుకే 30 ఏళ్ల పాటు కలిసి ఉండగలిగింది. అయితే 2012లో బాల్ ఠాక్రే బతుకున్నంతకాలం మహారాష్ట్రలో సేనది ప్రథమ స్థానం, బీజేపీది సెకండ్. ఉద్ధవ్ నాయకుడు అయిన తర్వాత తండ్రి అంత బలమైన నాయకుడు కాదు అని తండ్రి అంత బలమైన నాయకుడు తను కాదని పేరు పడ్డ తర్వాత ఇటు పైగా మోదీ అమిత్ జంట ఎదుగుతున్న కొద్దీ అన్నదమ్ముళ్ళ స్థానాలు తారుమారైనాయి. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ తమకు ఎక్కువ స్థానాలు కావాలి అన్నది. ఉద్ధవ్ కొడుకు ఆదిత్య అడ్డుపడి అలా కుదరదు అన్నాడు. విడివిడిగా పోటీ చేస్తే బీజేపీకి 122, సేనకి 63 వచ్చినాయి. సో ఎవరికి సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. అండ్ బీజేపీ పార్లమెంట్కే పరిమితమని గ్రహించిన బీజేపీ సేనను కలిసి రమ్మనమని ఆహ్వానించింది. అఫ్కోర్స్ కొంచెం నసుగుతూనే శివసేన వచ్చి చేరింది. చేరిందన్న మాట కానీ ఊరూరికే కంప్లైంట్స్ చేస్తూనే ఉంది. సరే ఈ కలహాల కాపురం ఎందుకు 5 ఏళ్ళు సాగింది, కానీ దీనివల్ల శివసేన నష్టపోవడం మొదలుపెట్టిందని వాళ్ళు అనుకున్నారు. 2017లో ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ శివసేనతో సమాన సంఖ్యలో సీట్లు తెచ్చుకుంది. సెంటర్లో పీఎంఓ సర్వాధికారాలతో పెత్తనం సాగించినట్టే రాష్ట్రంలో దేవేంద్ర ఆఫీస్ మంత్రులని అధికారం చెలాయించడం, ఇలా అంటే ఒక మార్క్ లాగా ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ నేను జరిగినట్టే, ఇట్స్ మై రూల్ అన్న టైప్లో అన్నమాట. సో అది శివసేనను కలవరపరిచింది. ముంబై ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా గుజరాతీస్తి సింహభాగం కాబట్టి యజమానులు గుజరాతీలు, ఉద్యోగులు మరాఠీలు, అందుకని గుజరాతీలు అంటే మరాఠీలకి కొంచెం ఒక రకమైన ఎవర్స్ ఫీలింగ్, జెలస్ ఫీలింగ్ అలాంటివి ఉంటాయి. అది వరకు బీజేపీ నాయకత్వం వాజ్పేయి అడ్వానీ చేతుల్లో ఉండగా పర్వాలేకపోయింది, కానీ ఇప్పుడు గుజరాతీలే కొంచెం ఆ ఇది ఉంటుంది కదా ఫీలింగ్, సో దానివల్ల కొంచెం వాళ్ళు బాగానే పైకి వచ్చారు. మరి ఇవన్నీ ఒక సాధారణమైనటువంటి స్థితిలో చూసుకుంటే కనుక ఓకే పర్వాలేదు సార్ సర్దుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా ఇట్లాగే ఒక టైఅప్ పెట్టుకొని వెళితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందా అన్న ఒక ఫీలింగ్ తోటి కొంచెం అత్యాస, కొంచెం తెలివి, అతి తెలివి అని చెప్పొచ్చు రాదర్ చూపించి శివసేన అటు వాళ్ళతోటి వీళ్ళతోటి ఇద్దరితోటి ఒకసారి గేట్స్ ఓపెన్ చేసి ఉంచుదాం, ఏది బెటర్ అయితే అది చేయొచ్చు అన్నటువంటి ఫీలింగ్లో ఉంది మొన్నటిదాకా. సో ఇది అత్యాస అనాలా లేకపోతే అతి తెలివి అనాలా ఏమనాలా అనేది రేపు మనం ఖచ్చితంగా విశ్లేషిద్దాం. ఎందుకంటే ఇది ఒక్కరోజులో తేలేదు కాదు. ఎటు ఇప్పుడు ముగ్గురు మూడు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి మనమంతా బిహైండ్ ద సీన్స్, తర్వాత ఇంతకు ముందు జరిగిన వాటి గురించి మనం ప్రీ మార్టం, పోస్ట్ మార్టం కాకుండా ప్రీ మార్టం చేస్తున్నాం. అంటే పోస్ట్ ది రిజల్ట్, ప్రీ జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ని మనం విశ్లేషిస్తున్నాం కాబట్టి రేపు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెనెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమం నవంబర్ 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
మా కోదండరాముని గుండెల్లో దాచిన వస్తున్నవే బండ ముత్తారమా,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. మధ్యన దేవుని బండ మేమంతా జారేది జారుడు బండ,
మేమంతా జారేది జారుడు బండ,
కట్ట కింద ఊడల మర్రిసెట్టు ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
పెద్ద తూము కాడ ఈత కొట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. దొరగారి గడి గోడ ఎక్కి దునికేది, దూరా జాంపండ్లన్నీ దొంగిలించేది,
దూరా జాంపండ్లన్నీ దొంగిలించేది,
రేగు వండ్లకు పోయి రాళ్ళత కొడితే బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
తాటి పండ్లను చేసి తొవ్వంతా ఆడేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. కొసకట్టకు కోతి కొమ్మ ఆడేది, తేనె పట్టును తీసి పిండి తాగేది,
తేనె పట్టును తీసి పిండి తాగేది,
జాజిరి పాటలు జోరుగా వాడేది, జాము రాత్రి దాకా మేము ఆడేది,
జాము రాత్రి దాకా మేము ఆడేది,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోన మండిన బువ్వ మొక్కి తినేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. ఏడాదికోసారి వచ్చేది జాతర, ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎక్కడున్నా గాని వస్తాను ముందరా.
ఎడ్ల బండ్లనేమో గుడిసిట్టి దింపేది, గోవింద నామాలు మేమంతా వాడేది,
గోవింద నామాలు మేమంతా వాడేది.
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది.
ప్రేమానురాగాలు పంచి పెట్టేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. పండుకు అసైదులాని అలై బలై తీసి అలుముకునేది,
అలై బలై తీసి అలుముకునేది.
శివరాత్రి నాడు శివ శివ అనుకుంటా రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది.
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది.
ఇసుకతోని బొమ్మ ఇండ్లు కట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. వానలు రాక కాలం వెళ్ళిపోతే కప్పతల్లాటలు కలిసి ఆడేది,
కప్పతల్లాటలు కలిసి ఆడేది.
పాటకు వానమ్మ పరవశించిపోయి నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది.
మా అమ్మ లచ్చమ్మ బెల్లంబు వండేది, పదివీలాడుకుంటా అందరికి పెట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. వెనకాల అడ్డ పెట్టేది, బొడ్డు మల్లె కింద పైసలాడేది,
బొడ్డు మల్లె కింద పైసలాడేది.
పటేన్ల పొలములో పరిగేకు పోయేది, కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది.
కాశగట్టితోని బీడీలు తాగేది,
కాశగట్టితోని బీడీలు తాగేది.
కాకి ఎంగిలంటూ ఆశ పెట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. రామాయణం మేము రాత్రంతా చూసేది, సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది,
సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది.
మా తాత మాకేమో నీతులు చెప్పేది, సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది,
సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది.
చెరువు నిండుకు పోని మత్తడి దురుకంగా తారమంతా మురిసిపోయేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. అక్కలంత బతుకమ్మ నాడు కొత్త సీరలతో కొలువు తీరేది. అసుకుంబుసుకుం అందర అనేది సత్తు ముద్దాలన్నీ పంచుకునేది. దసరా పండుగ నాడు దండ కట్టుకొని జమ్మి వంచుకొని అలుముకునేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. బడికి సెలవులు వచ్చినాయంటే వాడకట్టంతా ఆడుకునేది. మోదుగు సెట్లల్ల మేమంత తిరిగేది. బంగారు పురుగుల దొరకబట్టేది. కాలువ నీళ్లకు కట్టలేసేది. మెల్లంగా చేపల దొరకబట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. అందాల నిడిసి బతుకబోయినా అందాల పల్లెను విడిచిపోయినా. తనువుల ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి. పొత్తు పడుపునై వస్తానమ్మా. నీ పొత్తిళ్ళల్లో నిదరోతానమ్మా.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద.
కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి. ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఆట నేర్పిన పల్లె నీ.